समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। ध्यानमूलं गुरुर्मूर्तिः, पूजामूलं गुरुपदम्, मंत्रमूलं गुरुर्वाक्यम्, मुक्तिमूलं गुरोः कृपा। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। భక్తులందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వేశ్వరుడు అయినటువంటి గురుదేవులకు శిరసా ప్రణమిల్లుతూ భారత యుద్ధం ఇవాళ మొదలైంది మనకి. అంటే బావజీ మహారాజు ఎప్పుడు చెప్తుండేవారు, భారత యుద్ధము కురుక్షేత్రంలో జరిగింది, కానీ మనం చెప్పుకోవడానికి తేలిగ్గా మనం కాదుగా, అక్కడ అక్కడ అర్జునుడు తర్వాత పాండవులు కౌరవులు యుద్ధం చేస్తున్నారు అని దాని గురించి వివరణ చెప్పుకోవడానికి చాలా బాగా చెప్పుకుంటాం మనం. కానీ మనకి గురువులు తీసుకొచ్చి ఎక్కడ చెప్తున్నారంటే, ఒరే అట్లాంటి యుద్ధాలు ఎన్ని జరిగినా నువ్వు చెప్పుకోవడం వరకే ఉంటుంది, కానీ నీ అనుభవానికి రావాలంటే భారత యుద్ధము మనలోనే జరుగుతోంది. ఇక్కడ కౌరవులు ఎవరు అంటే, నీలో ఉన్నటువంటి గుణాలు విషయాదులు ఇవన్నీ ఉన్నవే నీకు అడ్డుపడుతున్నాయి. ఒక మంచి విషయం గాని ఒక భగవంతుడి సన్నిధికి కాని చేరుకోవాలంటే అడ్డుపడుతూ ఉంటాయి. నీకు అడ్డుపడుతున్నట్టు కూడా తెలియదు ఇవ్వండి, అవి ప్రపంచంలో వస్తుంటే ఎది గబుక్కలు మనం ఏం చేస్తాం, ఒక వాళ్ళు పొట్టు అవుతాం. చదివేసరికి ఎంత పడుకెళ్తుందండి ఆలోచన, ఎక్కడ దొరుకుతాయి ఆ సామాగ్రి? ఎందుకంటే మన కర్మ గాని ఇప్పుడు దేవుళ్ళ ఫ్లెక్సీలు ఎక్కడ లేవు కదండి. రోడ్డు మీద నడుస్తుంటే అయితే దేశాన్ని వెళ్ళేటువంటి వాళ్ళు చూపించిన వాళ్ళ బొమ్మలే చూస్తూ ఉంటాం మన, బొమ్మలే, వాళ్ళ బొమ్మలు కాదు బొమ్మలు చూస్తుంటాం మనం. అయితే ఆ బొమ్మలు ఉంటాయి లేకపోతే ఎక్కడే మెంట్లు ఉంటాయి దూరం. మరి మన చిన్నతనంలో ఉంటే ఎవరు ఉండేవి? ఒక్కొక్క క్షేత్రం ఉందంటే వస్తోంది అంటే క్షేత్రము, ఆ క్షేత్రంలో అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుడి మరి బ్రహ్మలు అయినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని వెంకటేశ్వర స్వామిని, అలాగే మన మంగళగిరి నరసింహస్వామిని ఎన్నో వాల్పోట్లు ఉండేవి. మనం ఏంటంటే వీటి తిప్పేవి కాదు, ఆ దేవుడేదో చూసి తీరాల్సిందే, నా క్షేత్రంలోకి వెళ్ళి దర్శిస్తే గాని మనకు ఆవేదన తీరేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి అడుగడుగుకి పరీక్షలే. మనకి ఏంటి పరీక్షలు అంటే, అది నీకు ఎంతవరకు అవసరం? ఒక వాల్ పోస్ట్ వచ్చిందండి చూసి చదివాం, ఎంతవరకు మనకి అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనకు అవసరమా? క్వశ్చన్ మనమే వేసుకోవాలి. ఎందుకంటే ప్రశ్న వేసుకుంటేనే సమాధానం దొరుకుతున్నారు. మనని కూడా మనం ప్రశ్న, అది అవసరమా అంటే అప్పుడు జవాబు మనలోంచే వస్తుంది. ఎన్ని ఎన్ని రాసుకున్నామో, ఎన్ని పూసుకున్నామో, ఎన్ని తప్పులు వాడామో, ఏమైందంట, ఇంకా మనకేమన్నా ఆత్మ పెట్టింది, మనసుకు పెట్టిన మురికి ఏమన్నా వదిలిందా? లేదు కదా. అందుకని మనసుకి మురికి వదలాలంటే మన గురుదేవులు మనకి ఏం చూపించారు, సత్వీచారణ అనేటువంటి దాన్ని చూపించారు. మళ్ళా మాట్లాడితే గురువులు మనకి ప్రసాదించినటువంటి లక్ష్యార్థ సాధన, ఎందుకంటే నాదండి అది, ఎవరికి వాళ్ళకే నాది. ఎవరు ఎంత ఉపాసన చేసినా నాది అనే లాక్కు వెళ్ళినా ఇక్కడ తప్పు అవ్వదు. అక్కడ అక్కడ ఎక్కువదు, ఇక్కడ తక్కువదు. ఎవరు పట్టుకుంటే వాళ్ళని తరింపు చేయడమే భగవన్నామం అనేటువంటిది. భగవంతుని యొక్క మహామంత్ర రాజ్యం ఉన్నదే ఆ మహామంత్ర రాజ్యం. బాబాజీ మహారాజు అంటుండేవారు, మహామంత్ర రాజ్యం ఉన్నదే ఇప్పుడు అక్కడి నుంచి మనం నమ్మాలే గాని మన రాజ్యం అది అంటే మనకు కూడా కావాల్సిందే కదా. ఇది మన మనోరాజ్యాన్ని మన గురుదేవులు వెళ్తున్నారండి, ఇంకంతకన్నా ఏం కావాలి ఇక్కడ. కాబట్టి అక్కడ మనకి ఇది మన మనస్సుని శాళన చేసేటువంటి ఏది ఈ చర్య ఉన్నదే క్రియ ఉన్నదే ఏది ధ్యానము అనేటువంటిది. మనం వాస్తవానికి సంవత్సరానికి 2 సార్లు పెట్టుకునే వాళ్ళం చక్క ధ్యాన సప్తాహం. భలే బాగుండే, తప్పకుండే, అది అప్పటికే తప్పు అనిపించుకునేది. కానీ రాను ఏదో ప్రోగ్రాములు పెరిగిపోయి ఇప్పుడు మనకి సంవత్సరానికి కష్టపడిపోతున్నాం అని ఒకసారికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఒక విధంగా అమ్మ ఇంకా ఇక్కడి నుంచి కదలదు కూడా. సప్తాహం అంటే ఈ సప్తాహం నుంచి ఆయన బయట తీసుకెళ్ళడానికి చాలా మంది ప్రయత్నం చేశారు, చాలా చాలా మంది పెట్టారు. ఇంకెప్ప ఈ వారం నేను ఇక్కడికి కదలను, సీతారాములు పెళ్లి చేయాలి మన కదల అంతే అంటే స్వామిని ప్రార్థించుకున్నానండి. పనులు కూడా మార్చేశారు, పనులు కూడా అత్యంత అవసరమైన ఆశ్రమానికి కావలసినటువంటి పనులు కూడా మార్చేశారండి గురుదేవులు. ఏం పర్వాలా, 28వ తారీఖు నుంచి వెళ్ళు అని గురుదేవులు. అందుకే నేను నమ్మాలే గాని బంగారం పుచ్చుకట్టి నమ్మకపోతే పూడిదే బాబుకి మాట అని చెప్పుకునేవని. ఏది బంగారు పిచ్చుకది నమ్మాలే గాని బంగారు పిచ్చుక అంటే ఏ బంగారము, అందరూ ధరించి దాతుని దొంగలు దొరుకుతారు అనేటువంటి బంగారం కాదు. అన్నిటికన్నా మనకి ఈ వస్తువుల్లో గొప్పది ఏది అంటే బంగారం అంటారని ఆ శబ్దాన్ని అక్కడ ఉపయోగించారే తప్ప లోహాలకు సంబంధించిన బంగారం కాదు. లోహాలకి సంబంధించిన బంగారం అయితే చాలా భయం కూడా ఉంది, కానీ దీని వల్ల భయం లేదు మనకి. బంగారు పిచ్చుక అంటే మనస్సుకి అంతటి ప్రశాంతత ఇస్తుంది అన్నమాట అది మనకి. అందుకని బంగారు పిచ్చుక లేకపోతే బూడిదే అంటే మనం చేసినా చేయకపోయినా తర్వాత అయ్యేది బూడిదే కదండి. జారిపోయిన వాళ్ళందరూ బూడిదే అవుతున్నారా, ఇంకేమవుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా, వాళ్ళతో పాటు ఏమైనా ఇస్తున్నారండి? అది ఇంకేమైనా ముక్కుని చెవునా కూడా ఉంటే లాగేసుకుంటారట. మన ఎవరో చెప్తున్నారు ఎంత తీయాలన్నా రాలేదండి, ఆవిడ ఎన్ని సంవత్సరాల నుంచి తీయకుండా పెట్టుకుందో ఏంటో ఆ ముక్కుకి, అందుకనే తీగ రాలేదట. అందుకే ఇంకెందుకు వెళ్ళిపోయే దానికనే లాగేశారు అంటే చూడండి ఎంత అంటే మనం దేని పనికొస్తున్నామో ప్రపంచానికి ఒక్కసారి ఎలానే విరక్తి రావాలి మనకి. రాదు తిని దుంప వేడా మనకి ప్రపంచం మీద విరక్తి రాదు, వైరాగ్యం రాదు. ఎంత చూపించినా ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉందని లాలత లాలతత్వం. ఇంకా ఇష్టం ఇష్టం మహామాయ అన్నారు ఏమన్నారు మాయ. అందుకే మాయ నుంచి బయటికి రావడానికి ఇంతకు ముందు మరి మా సోదరి పాడారు కదా, ఆ పాడటంలోనే ఏమన్నారు ధ్యేయము ధ్యేయం దగ్గర ధ్యేయం 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 నిర్గుణ తత్వం. ధ్యేయం అంటే ఏంటి అక్కడ అంటే మనకి త్రిపుటీకరణగా మనకి మహాత్ములు మనకి ప్రసాదించారు. ధ్యాత ధ్యానము ధ్యేయం అని 3 ఉన్నాయండి. మనం కూర్చున్న వాడెవరు ధ్యాత, కూర్చున్నాం కదా ధ్యాత. ధ్యాత అంటే చేసేవాడు. ధ్యేయం అంటే ఏది స్వామివారు నీ కోర్ పేరు సాధించాలి అక్కడ. నువ్వు ఎవరిని ఆశ్రయించావో పరమాత్మను మనం చేరుకోవాలి, అది ధ్యేయము అవుతుంది. ధ్యాత తాను ధ్యేయం అదై ఉన్నది, మధ్యలో జరిగేటువంటి క్రియ ఏంటి ధ్యానం. మనం చేసేటువంటి ప్రక్రియ ఏది ధ్యానం అంటే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇక్కడ భారతయుద్ధం ఎందుకు అన్నారు, మనం ఏదో చాలా కూర్చోవడం తక్కువ ఆసనం తక్కువ చెప్పండి. ఏ ముందు కూర్చున్నాము, కూర్చున్నాం రాయగారి ముందే కూర్చున్నాం. మామూలు ఇక్కడ కూర్చోవాలంటే కూర్చోబెడతారా, కూర్చోనిస్తారా, కలిపి లేకుంటే. మరి ఈ ధ్యానం ఉన్నటువంటి ఈ సప్తాహంలో రోజులు 10 గంటలు మనం ఇక్కడే కూర్చోండి, లెక్క 5 గంటలు కావాలి. మనం ఏదైనా పనులు పెట్టుకుని బయటికి వెళ్తే తప్ప ఇక్కడే అందరితో పాటు కూర్చునే ఉండాలి అంటే అందులోనే ప్రార్థన అవుతోంది జాలి భగవంతుడికి కూడా. అది కూడా ధ్యానం పెడితే ఇంకెంత బాగుండదు. కానీ మనకి నిలబడదు దీనికి, కొంత పాడటము, కొంత అనడము, కొంత చూడడము, కొంత అడ్డుకోవటము, ఇవన్నీ కూడా భగవత్పరమైన ప్రసాదాలు దొరికితే కర్తడు కూర్చుంటాడని తెల్లార్జామున 3:30కి మొదలైనటువంటిది 1 గంట శుభ్రపాత్రంతో పూర్తి. తర్వాత 3:30 నుంచి ఏది 3:30 కాదు, పావు తప్పు. పావు తప్పు 4 గంటల నుంచి పావు తప్పు 5 గంటల వరకు అందరం ధ్యానానికి కూర్చున్నాం కదా, మన తడాకా ఏంటో తెలుస్తుంది అప్పుడు. ఎవరిది వాళ్ళకే తెలియదు, ఎందుకంటే ఎవరు కళ్ళు తెచ్చుకుని చూడరు కదా. ఎవరిది వాళ్ళకే తెలియదు, నువ్వు నిద్రపోతున్నావు, గుర్రు పెడుతున్నావు, లేకపోతే నీ పక్క వాళ్ళకి తెలియాలి గుర్రెకి, ఆ గుర్రునాడు. ఆ తర్వాత నిద్రపోవటం లేదు, నేను నిశ్చలంగా ఉన్నాను అనే అనుభూతి ఎవరికి వాళ్ళకే కలుగుతుంది. ఈ చేసే ప్రక్రియ ఏంటి, ధ్యానం. ధ్యానం అంటే ఏంటి, ధీ బుద్ధి యొక్క ప్రయాణం. అంటే మన బుద్ధిని ప్రయాణంలో మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడికి, మన ప్రభువుని మనం సాధించడం కోసం. మన దేవుడు అందరిలో స్థిరంగా ఉన్నవాడు. ఏమనుకున్నాము, సర్వజ్ఞుడు అంటే ఏంటి, సర్వములో అన్ని తానే ఉన్నాడు. సర్వజ్ఞుడు అంటే సర్వములోనూ కూడా తానే ఉండి ప్రకాశించే. సర్వ ఈశ్వరుడు సర్వేశ్వరుడు అంటే ఏంటి, అన్నిటిలోనూ ఈశ్వర అంటే ప్రభు అని, సర్వేశ్వరత్వం ఇది అందరిలో ఉండి ప్రభువుగా పాలించేవాడు. సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు. మనం అనుకుంటున్నాం ఏదో మన శక్తి ఎక్కడుంది, వారే అందరిలో ఉండి శక్తిని మనకి ప్రసాదిస్తున్నాడు సర్వశక్తి సంపన్నుడు. అలాగే సర్వవ్యాపకుడు. ఏ ఒక్క దానిలోనే ఎవరన్నా ఉన్నామేమో చూడండి, మనం అంతా ఉంటే బాబు మహారాజు చెప్తుండేవారు, ఇది ఈ సుఖ ప్రారబ్ధ గ్రహచార పండి ఉందే ఇది ఎవరికి వాళ్ళమే, దీని మోయటమే కష్టం. ఇంకా దీని మీద ఎన్ని పనులున్నాయండి చేయాల్సినవి, అవన్నీ మరి ఏమొస్తలేదు కదా, అన్ని పనుల్ని ఎట్లా చేయగలుగుతోంది. చేయించేవాడు ఒకడున్నాడు కాబట్టి, ఇది ఇప్పుడు పాడించేవాడు ఒకడున్నాడు కాబట్టి మా అమ్మ పాడి ఆ అమ్మ పాడారు, ఏది లోపలుండి చెప్పించేవాడు ఒకడున్నాడు కాబట్టి మనం చెప్పుకోవడం అనేటువంటిది చెప్పేవాడికి ఎప్పుడు వినడం చెప్పడం రెండు కలుగుతూ ఉంటుంది. చెప్పేవాడికి చెప్పడం ఒకటే ఉండదు, వినడం కూడా తెలుసు. అలాగే పాడేవాడికి కూడా పాడటము అనడమే కాకుండా వినడం కూడా జరుగుతుంది. అక్కడ వాళ్ళు పాడేటువంటి పాటలో తాళం తప్పుతోందా బుద్ధి తప్పుతోందా అనేది ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది బాగా. కొంతమందికి శుద్ధి జ్ఞానం అది ఉండదు, ఉండక వాళ్ళు బాగానే పాడుతున్నాం అనుకుంటారు. మళ్ళీ ఇంకొకరు చెప్తే కోపం కూడా వస్తుందండి. ఎవరైనా అమ్మా కొంచెం నీకు అపశుద్ధి పలుకుతుంది కొంచెం సరి చేసుకో అన్నాం అనుకోండి, ఇంక వాళ్ళు మన వంక చూడరు, ఇక మన దుష్మన్ అయిపోతాం అప్పుడు అక్కడ. అందుకని అది తన ఇది మన శ్రేయస్సు కోరి మన కోసరం. అలాగే నేను పాటలు పాడుతూ తల బాగా ఉంటుంది, ఏదైనా బాగా పాడాలనుకోండి తల బాగా ఉంటుంది. ఉంటే స్వామివారు కోపడారండి, స్వామివారు మందలించారు, ఏంటి ఆ తల ఊపడం, ఏ తల ఊపితే కానీ పాట రాదా నోట్లో. స్వామివారు మందలించారండి, మందలిస్తే వెంటనే పోయింది. ఎవరి కోసం అండి వారు చెప్పింది, ఎవరి కోసం, మన గురుదేవులు సర్వవ్యాపకులు ఉన్నప్పుడు మన గురించి మంచి కోరేది ఎవరు, మంచి మనకి రుచించరు. ఏమండి చెడవని చేస్తున్నా కూడా బాగా చేసేవారా అని ఎవరన్నా అన్నారు అనుకోండి, వాడికి వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు. అదే మంచి గురించి చెబితే ఇది అక్కడి నుంచి వాడు ఎప్పుడు తప్పుకుంటాడా అని చూస్తారు. ఇవన్నీ మనలో ఉన్నటువంటి కురుక్షేత్రం అన్నమాట. మనలో ఉన్న కౌరవులు ఎవరంటే ఇటువంటి వాళ్ళే, మన మంచి కోరేవారు కాదు. ఏది ఎంతసేపు వారి బుద్ధులు ఎలా ఉండేవి, కౌరవుల బుద్ధులు ఎలా ఉండేవి చెప్పండి, ఎలా ఉండేవి, ఎప్పుడు చెడునే కోరుకునేవారు. వాళ్ళు మాత్రమే పైకి రావాలి, ఇంకో పక్కవాడు బయటికి రావడానికి వీళ్ళే. పాండవులు కూడా వాళ్ళ ఇది వాళ్ళ దాయాదులే, పాండవులు కూడా వాళ్ళ దాయాదులే. అయినప్పటికీ వాళ్ళలో ఏమాత్రమే ఎక్కడ కబుక్కునా కానిటువంటి భావన వచ్చిన వాళ్ళ అదృష్టం. ఎవరు ఎవరున్నారు మధ్యలో, కృష్ణయ్య ఉన్నాడు, అంతరారాముడు అయినటువంటి కృష్ణయ్య ఆ పాండవుల మధ్యలో ఉండి బుద్ధిదేవికి మాటిచ్చాడు కదా. బుద్ధిదేవి కోరింది, నా పిల్లలకి ఐదుగురికి కృష్ణయ్య నువ్వే దిక్కు, ఎలా నడిపిస్తావో ఏంటో అంటే దానితో ఆ మాటకి వడంబడిపోయి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టాడు. ఏది మంచిది ఏది చెడు అని వాళ్ళే కూడా బాబా చెప్పొచ్చావులే అనేటువంటి భీముడు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కూడా. కానీ మంచి ఎప్పుడు జయిస్తుంది, చెడు జయించదు కదా. మళ్ళా వాళ్ళకి తెలియజేసేవాడు కృష్ణుడు. అందుకని తెలిసన్నా ఉండాలి, తెలియకన్నా ఉండాలి. ఎవరు చెప్పి ఎవరు వెంట, గురువుల వెంట. ఎలా ఉన్నా మన మంచి వారు కోరి మంచి నడిపిస్తారు. అందుకని ఇక్కడ కౌరవ పాండవుల యుద్ధం ఏంటంటే ఎవరికి కనిపించటం లేదు. ఆ యుద్ధం యొక్క ఏది మనోభావాలు ఎవరికి తెలుస్తాయంటే ధ్యానం చేసుకునే వాడికే తెలుస్తుంది. బా, ఈ కొంతమంది చెప్తుంటారు ఈ పూట మనసు బలే నిలిచిందండి, బా పొద్దున తెల్లవారుజామున చేస్తుంటే చాలా అన్యాయం అండి, నా మనసు అసలు నా మాట వినలేదండి. ఏ నీ మనసు నీకు భిన్నంగానే ఉంది, ఆలోచించండి. అక్కడ మన మాటల్లో మన మనసు మనకి భిన్నంగా ఉంది. నా మనసు నిలిచింది చాలా ఆనందం, నా మనసు అప్పుడు నిలవలేదు, చాలా బాధ అయిపోయింది. అంటే నీకు నీ మనస్సు రెండే దాని ఒకటి అవ్వటం. ఇప్పుడు నిలిచింది నిలబెట్టింది ఎవరున్నారు అక్కడ అనుభవించడానికి? నీలో ఉన్న దేవుడే ఉన్నాడు అక్కడ. అనుభవం ఎట్లా ఉంది మనకి? అనుభవం ఉందా లేదా? నిలిచింది, ఆనందాన్ని పొందుతున్నాము. ఇక్కడ ధ్యేయం అనేటువంటిది చూపించడానికి ధ్యానము, ధ్యేయము, ధ్యాత అని మూడు ఎలా చెప్తారో అదే కీర్తనలో ఇంకోటి ఉంది. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి మూడు కూడా అమ్మ పాడారు. జ్ఞేయం అని పాడారు అమ్మ. ఎలా వస్తున్నప్పుడు జ్ఞేయం అంటే ఏంటి? తానే అన్నిట్లో ఉన్న పరమాత్మని తెలుసుకోగలిగాడండి, తెలుసుకోగలిగాడు. గుర్తించడం అనేటువంటి క్రియ జ్ఞానం అవుతుంది. జ్ఞాత ఎవడు? తానే. నిన్న చెప్పింది అమ్మ 25వది జ్ఞాత, 24 ఇంద్రియాలు తన్మాత్రలు ఇవన్నీ కూడా ముందుకు వెళితే వాటన్నిటినీ ప్రకాశింపజేస్తూ తెలియజేసేవాడు ఒకరున్నాడు, వాడు జ్ఞాత. ఆ 25వది తత్వం అని మనకి ఆధ్యాత్మికంగా వేదాంతంలో. ఇది కొంతమందికి ఉండి కొంతమందికి ఉండేది కాదు. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ అందరము కలిగే ఉన్నాం. నీలో ఉన్న భగవంతుణ్ణే నువ్వు ఏది గుర్తించాలి. నీలో ఉన్న పరమాత్మను గుర్తిస్తే అప్పుడు చూస్తే ఇది ఎన్ని రకాలైనటువంటి అవతారాలు ఎత్తుకొచ్చిందండి. ఈ దేహం అనేది అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ కడుపులో ఉన్నది, వాడో అదో తెలియలే, అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఉన్నది అనే ఉనికి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అబ్బాయ అమ్మాయ మొదలైపోయింది ద్వైతం. ఇక్కడ అమ్మ కడుపులో ఉన్నంతసేపు అబ్బా ఏకత్వం అండి, ఏది అమ్మ కడుపులో ఉన్నంతసేపు ఏకత్వం. అమ్మ తను ఒకటే, పాపం తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు బయట నుంచి చూడాల్సిందే. ఆ ఉన్నటువంటి పొట్ట సర్దుకోవాలి. నా వల్లే పుడుతున్నాడు పుడుతోంది అన్నప్పటికీ కూడా అక్కడ కనిపించేది అనుభవించేది పాపం తండ్రికి ఏం తెలియదు, అంతే అమ్మ కడుపులో ఉన్నది. ఎప్పుడైతే అమ్మ నుంచి బయటకు వచ్చిందో ద్వైతం వచ్చింది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఎప్పటికైనా మనది అద్వైతస్థితే. కానీ ప్రపంచంలో మనం మసలాలి అనుకున్నప్పుడు ద్వైతం తప్పదు. ద్వైతం లేకపోతే మనము ఈ వ్యవహారాన్ని ఆచరించాలి. వ్యవహారం చేసేది ఎప్పుడు ద్వైతంతోనే. ద్వైతం ఎప్పుడు అవుతుందో అనంతం కూడా అప్పుడే అయిపోతుంది. అది ద్వైతంతో ఆగదు సుమా, ద్వైతంతో ఆగదు, అది అనంతంగా అంటే చాలా ఉంటుంది. మనం చూసేది మన కన్ను ఎదుటే. ఆ గోడ అవతల ఏముందో మనకి తెలీదు. కానీ గోడ అవతల ఉన్నదాన్ని, గోడ లోపల ఉన్నదాన్ని కూడా ప్రకాశింపజేసేది భగవంతుడు ఒక్కడే. అందుకే అటువంటి తెలివిని తీసుకునేది ఎవరు అంటే జ్ఞాత. జ్ఞాత అయినటువంటి వాడికి గోడ అవతల కాదు. ఎంత దూరాన్నున్నా ఏం చేస్తున్నా వారికి అంతా కూడా వారి వశంలో ఉంటుంది. కాబట్టి ఎటువంటి కష్టాలు కలిగినా కూడా వాళ్ళు చింతించరు. ఏమండి, కృష్ణుడిని ఎంతో మంది ఎన్నెన్ని రకాలుగానో విమర్శించారండి. బుడ్డోడుగానే వచ్చాడు ఆయన రావడం, అది కూడా ఒక లీల. ఆయనకి అంత వయసులో చిన్నవాడైతే మాత్రము వాడికి తెలియదండి. వాడికి అన్ని తెలుసున్నవాడు కాబట్టి రాక్షసుడు వస్తే ఎంత చేతులెత్తి చూపించి సంతలోకి వెళ్తానన్నాడు. ఊతను వచ్చినప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, చాలా అందంగా ఉంది, మన ఊరు అమ్మాయి కాదే, ఈ అందగత్త ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ దేవత అయినా దిగు వచ్చిందా అని ఆ ఊరు వాళ్ళందరూ, వేపిల్ల వాళ్ళందరూ కూడా అది అందంగా నడిచొస్తుందిగా పోతన. పోతన అందమైనటువంటి అందంగా నడుచుకుంటూ చక్కగా అడుగులు వస్తుంది. నోరు వెళ్ళబట్టి ఎక్కడమ్మాయి మనం ఎప్పుడు చూడలేదు, ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ ఉంటే ఇంకా కొంచెం ఏదో చెప్తున్నటువంటి వాళ్ళు ఇంకెవరు వస్తారులేండి, కృష్ణుడు దైవాంశ సంభూతుడు కదా, ఆ పైలోకాల నుంచి దేవతలు ఎవరో వచ్చుంటారు, ఏ దేవత అయ్యి ఉంటుంది అని కొంతమంది నమస్కారం పెట్టకనే పెడుతున్నట్టుగాను ఇలా అందరూ రోజు అవాక్ అయిపోయి చూస్తే ఆఖరికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా యశోదమ్మ కూడా అనుకుంది ఈవిడేదో దైవాంశ సంభూతంగా ఉన్నది, ఏదో దేవుడు అనుకుండా ఇంత అందగతనే ఎప్పుడు చూడలేదు అంటూ ఆవిడ వచ్చింది కదా ఆల్రెడీ రెడీ అయిపోయాడు బుడ్డాయ. ఈ బుజ్జుగాడు ఏం చేశాడు, ఆల్రెడీ రెడీ అయిపోయాడు దేనికి, ఆ కియాలో వచ్చిస్తున్నాడండి వాళ్ళ అమ్మ ఇవ్వలా ఎత్తుకుందాం అమ్మా అయితే ఎత్తుకో అది ఎత్తుకోదమ్మా, మరి అంతకు ముందు శ్రీమాతలందరూ వచ్చి నేను నీళ్లు పోస్తా నేను నలుగు పెడతా నేను ఎత్తుకుంటా అని మరి అంతమంది వచ్చారు కదా రేపల్లో ఆడాళ్ళందరూ చిన్న పిల్లలందరూ కూడా వచ్చి ఎత్తుకుంటా ఎత్తుకుంటా ఉన్నారు చిన్న పిల్లని, అంటే అందరికి ఎత్తుకోదమ్మా అని తీస్తే వెళ్లాల్సింది. అలాగే వెళ్ళాడు కృష్ణుడు. కానీ అమ్మగారు వచ్చినప్పుడు పోతను వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారి ఇలా ఆవిడ అవాక్తో చూస్తూనే ఉంది, ఆమె దగ్గరికి రానే వచ్చింది, ఈయన చేతులు ఇవ్వనే ఇచ్చాడు, ఆమె కాస్త ఎత్తేసుకో ఎత్తుకుందా లేదా తెలుసా, మీ అందరికీ తెలుసు ఒకసారి అనుభవించండి. పూతన పూతనికి చేతులు ఇచ్చాడు, చేతులు ఇవ్వగానే తీసుకెళ్లి ఎత్తుకుంది, ఎత్తుకోగానే ఆమె ఏమనుకుంది, ఒక్క కుక్కలో నిన్ను పంపించేస్తా అంటూ వచ్చింది. ఎవరు పూతన, ఒక్క కుక్కలో పంపించేస్తా నిన్ను అంది. అంటే కృష్ణుడు కూడా అలాగే అంటాడు, అలాగే అలాగే ఒక్క గుప్తలో నిన్ను పంపిస్తా, అర్థమంతా ఒకటే, అర్థమంతా అక్కడ ఒకటే. ఎందుకని ఆమె వచ్చిన భావన ఎవరినో ఏదో చేయాలనుకుంది, ఈయన అనుకునేది ఏంటి నువ్వు ఈ నా సంగతి తెలుసుకోకుండా వచ్చావు కదా అందుకు నీ సంగతి చూస్తానని అది జరగనే జరిగింది. జరిగేసరికి అందుకని రాక్షసులకి ఎందుకంటే అది అదే కలిసినప్పుడు లేకపోతే చచ్చిపోయేటప్పుడు ఇలాంటప్పుడు రాత్రిప్పుడు నిద్రపోయేటప్పుడు వాళ్ళ అది వాళ్ళ రూపాలు వాళ్ళకి వచ్చేస్తాయి, సహజంగా ఉండే రూపాలు వచ్చేస్తాయి. వచ్చేసరికి వెంటనే పూతన పూతను తీసుకువెళ్ళింది, పాలు ఇవ్వాలనుకుంది పాపం ఒకే ఒక కుక్క, ఆమె అనుకుంది వెళ్ళిపోతావు అనుకుంది, ఈయన అనుకున్నాడు నువ్వు వెళ్ళిపోతావు, అంతే ఒక్క కుక్కలో ఏమైంది మీరు ఆడుకుంటాం మొదలుపెట్టాడు మన బుడ్డగాడు మన కృష్ణయ్య ఏమో చక్కగా ఆడుకుంటున్నాడు ఆవిడ గుండెల మీద, ఆమె ఏమైపోయింది అడిగి పోమారమణ వెళ్ళిపోయి వెళ్ళిపోయేసరికి అమ్మలు అయ్యగారు అందరు కూడా చూసి ఆశ్చర్యపోయి అయ్యేసి ఏ రాక్షసమ్మా ఇలా వచ్చిందమ్మో మనం చూడలేదు గమనించలేదు దేవత అనుకున్నాము అయ్యో అంతగతి అనుకున్నాం ఇదైతే ఇలా అయిపోయింది అని అందరూ వాళ్ళు అంతపుచ్చుకునేటువంటి అంత దూరం కూడా లేదా ఎందుకని వాళ్ళకి సాహసించిన తిరిగి పిల్లవాడిని తీసుకోవడం వాళ్ళ వల్ల కాల అందుకని అది ఒక పెద్ద ఆకాశమంత రూపం, ఇది పెద్ద రూపం అయింది అది ఎవరు పూతన. అయ్యేసరికి గుండెల మీద ఆడుకున్నటువంటి మన పుట్టగాడు ఆయన కూడా అవ్వచ్చు అంత అవలా ఇక్కడ మాయపుచ్చద్దు అందరినీ అందరినీ మాయపుచ్చాలి కదా అందుకని ఆయన మాత్రం ఆడుకుంటున్నాడు అక్కడ ఆ పిల్లాన్ని తీసుకురావడం అంటే వీళ్ళ వల్ల అవలా గొప్ప గొప్ప అప్పుడు బయట ఉన్నటువంటి పెద్ద పెద్దలందరూ మగవాళ్ళు వచ్చి బాగా కుస్తీ పట్టేటువంటి వాళ్ళు అందరూ కూడా ధైర్యం కలిగిన వాడు వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అమ్మ దిష్టి తీయమ్మా అమ్మ ఏంటోనమ్మా భయపడ్డాడు ఏంటో పిల్లాడు అయ్యమ్మా భయపడతాడు అని అందరూ వాళ్ళ వాళ్ళ భాషతో వాళ్ళ వాళ్ళకి చెందిన రీతిలోనే వాళ్ళు ఆనందించారు. మనం అనే మాట కూడా మనం ఎలా తీసుకుంటే అలాగే ఆనందంగా ఉంటుంది, మనకి పులిహార బాగుంది అంటే బాగుంటుంది, వాళ్ళు ఎక్సలెంట్ గా ఉందనుకున్నా ఎక్సలెంట్ గా ఏం బాగా కారంగా ఉంది అంటే వాడికి అదే అంటే మామూలు పదార్థాల్లోనూ వస్తువుల్లోనే మన మనసుకి ఎంత భావన కందుతుందో అంతలోనే ఉంటాం తప్ప దాన్ని దాటి అనంతమైనటువంటి దాన్ని గుర్తించడం చాలా కష్టం. అది ఎందుకంటే ఈ జన్మ కన్నా గొప్పదైంది అంటే ఈ ఇంద్రియాలు దాన్ని గుర్తించదు, ఇంద్రియాతీతమైన శక్తి ఎక్కడ పరమాత్మ. వెంటనే తీసుకొచ్చారు ఈయన అనుకుంటున్నాడు అయిపోయిందిలే అయిపోయిందిలే అనుకుంటా, దీని వెనక కథ చెప్పను తర్వాత చెప్పుకుందాం ప్రస్తుతానికి ధ్యానంలోకి రావాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఏమైనా తేడాగా ఉందండి, ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఇటు పక్క ఆవిడ ఇంటి ముందు ఆవిడ ఊళ్ళో అప్పుడు పైన ఆవిడ లేదు అప్పుడు మేడలు మిద్దలు లేవు అని. అందుకని ఈ ఊళ్ళో వచ్చినటువంటి అమ్మలందరికీ యశోదమ్మ అందిస్తే వెళ్ళాడు. ఈ రాక్షసులు వచ్చేసరికి తనందరూ తనే చేతులిచ్చి వెళ్ళారు. ఎంత తేడా ఉందో చూడండి, రాక్షసి అని వెనకాల అన్ని ఒక్కటే. అలాగే మనలో ఉన్నటువంటి ఏది జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి వాసన ఉన్నాయే, ఆ వాసనలతో కూడినటువంటి మనస్సు మంచి వైపుకు వెళ్ళాలి అంటే ఎలా ఉంటుందంటే చెయ్యొచ్చులే వెళ్ళొచ్చులే, మనము ఇంకా తర్వాత చేయమా ఏంటి అమ్మేలా. ఇంకా కొంతమంది ఉన్నారు పాపం రాని వాళ్ళు రాకపోయారు. ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఎలాగో ధ్యాన సప్తాహం పెడతారు కాబట్టి ధ్యాన సప్తాహంలో మనం అంతసేపు అక్కడ కూర్చుంటే సంవత్సరం అంతా మనం చేయకపోయినా పర్వాలేదు, ఎవరికి నష్టం? మనది మనమే గుర్తించాలి. అంటే దేని వలన లాభాన్ని పొందుతున్నాము, దేని వలన నష్టాన్ని పొందుతున్నాము, ఇది మానవుడు గుర్తించాలి. ముందర ప్రపంచ అన్వేషణలో ఉంటే ప్రపంచంలో ప్రపంచంతో కూడినటువంటి విషయ వాసన అన్ని కూడా మనకేం చేస్తున్నాయి, మన జీవితాన్ని తెలియకుండా నష్టపెడుతున్నాయి. అది మన జీవితాన్ని తీసేసుకుంటుంది, మన ఆయుష్యం తీసేసుకుంటుంది. లేదు భజన చేసాం, మనకున్న దానిలో మనం పాడుకుంటున్నామండి. పాడుకోకపోతే ఎవరు చెప్పారు? తప్పకుండా పాడుకోండి, తప్పకుండా చెయ్యొచ్చు. మనం చేస్తున్నటువంటి భగవన్ నామంలో భగవంతుని స్మరణ చేస్తుంటే ఆయన లీలల్ని తలుచుకుంటాము. ఆయన లీలలు తలుచుకుంటే మనం నృత్యం చేసినా చేయకపోయినా ఆయన నృత్యం చేసుకుంటూ వస్తాడు కదా. నృత్యం చేసుకుంటూ రాడు, మన గురుదేవులకి చాలా ఇష్టమైనటువంటిది చెమ్మత రామచంద్ర చమక చలత రామచంద్ర బాజత పైజనియామక చలత రామచంద్ర బాజత పైజనియామక చలత రామచంద్ర చంద్ర చమక చలత రామచంద్ర బాజత పైజనియామక చలత రామచంద్ర కిల కిలాత ఉఠుత ధాయ కిల కిలాత ఉఠుత గిరత భూమి లత పటాయ కిల కిలాత ఉఠుత ధాయ గిరత భూమి లత పటాయ ధాయ మాయ గోద లేద ధాయ మాయ దశరథ కీ రణియా దశరథ కీ రణియా చలత రామచంద్ర చమక 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 చలత రామచంద్ర చంద్ర చమక చలత రామచంద్ర బాజత పైజనియా చమక చలత రామచంద్ర. శ్రీరామచంద్ర ప్రభువు ఇది తులసిదాస్ వారు రచించారు. తులసిదాస్ వారు రచించిన కీర్తన ఇది. ఆ రామచంద్ర ప్రభువుని ఆయన అనుభవిస్తున్నాడండి. మనం ఏంటంటే చూసాము విందాము ఇవన్నీ సెకండ్ పర్సనే. చూసాము అంటే ఇంకోటి ఏదో ఉంటే చూడము, విన్నాము చూడమో చెప్తే వింటాం. ఇలాంటిది కాదు, వాడు అనుభవించారు అక్కడ. వాడు ఒకటి రాస్తున్నారు అంటే ఆ భగవంతుని లీలని అనుభవించాలండి. ఎలాగంటే ఇప్పుడు ఇది విన్నాం అనుకోండి, దాని అనుభూతి చెప్తామా లేదా? బాగుంది లేదు అని. ఎందుకని? తిన్నాను. తినలేదండి. చూడడానికి చాలా బాగుందండి ఇడ్లీ, చూడడానికి బాగుందండి చాలా అట్టు. ఇది చూడమే, తినడం ఉండదు అక్కడ. అంటే అది ఏమైనా 100% మనకి అనుభవాన్ని ఇస్తుందా? లేదు. ఎంత గొప్ప పదార్థమైనా అది తింటే తెలుస్తుంది, కాని చూస్తే దాని యొక్క స్థితి రాదు. అలాగే ఇటువంటి భగవద్పాసన కూడా భగవంతుని తత్వం అనుభవిస్తేనే దానికి ఎక్స్పీరియన్స్ అంటారు, ఏది మనం అనుభవించినట్టు అవుతుంది. అంతేగాని అక్కడ తులసిదాసు చూస్తున్నాడు మనం చెప్పుకుంటున్నామంటే అది సెకండ్ పరిసర్. తులసిదాసు వారు అక్కడ రామచంద్ర ప్రభు, ఆయన చిన్న పిల్లవాడు, ఏమండి కింద పైన కూడా ఏం లేవు, సిగ్గుబిల్ల మాత్రమే ఉంది ఆయనకి. ఆ కట్టినటువంటి ఆ రామచంద్ర ప్రభు ఆ పుట్టి వాడుగా ఆయన ఇది తప కఠుమక చెల్లట్టు, అది చుమక టుకుమాల అడుగులు ఎత్తు అంటే అడుగులు కటకావేస్తూ ఆయన చెల్లిస్తున్నాడు, నన్ను నడుస్తున్నాడట రామచంద్ర చుమక చెల్లెట్టు రామచంద్ర. ఆ పాదాల పైన వాళ్ళమ్మ గజ్జలు పెట్టింది, పాదాల పైన గజ్జలు ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కట్టుకోవడం మానేశారండి, పెద్దవాళ్ళు వేసుకుంటున్నారు కొంతమంది. పెద్దవాళ్ళు మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, నేను వస్తున్నాను చూడు నేను వస్తున్నాను చూడు అని. అదే పిల్లలు ఒకవేళ గజ్జలు కట్టుకుని వాళ్ళు వస్తున్నారంటే ఆ పిల్లలు చూస్తే ప్రతి వాళ్ళకి ఆనందం కలుగుతుంది. పెద్దవాళ్ళు కట్టుకుంటే ఏం ఆనందం వస్తుంది అండి? అక్కడ ఏదో గుర్రం వస్తున్నట్టుగానే ఉంటుంది, గుర్రం లేకపోతే ఏనుగో నడుస్తున్నట్టుగా ఉంటుంది అక్కడ. అందులో అందం ఎందుకు వస్తుంది? అది పద్ధతిని బట్టే వెళ్ళాలి. అమ్మవారు కూడా ఆ నడుస్తూ వస్తే గజ్జల మాట వినిపించిందంటే అనుభవం చెప్తున్నా, ఆమె బాలగా బాల త్రిపుర సుందరగా వస్తేనే ఆనందం ఉంటుంది. కానీ ఆయమ్మ పెద్ద ఆవిడ వస్తున్నప్పుడు ఆవిడ ముప్పైదుగానే వస్తుంది, కాని ఇలాంటి అల్ల చిల్లరగా రాదు సుమా, వస్తుందా? అవి మన హృదయాల్లో కదిలేట్టుగా చేస్తుంది ఆవిడ ఆవిడ ఇప్పుడు. అలాగే ఈ రామచంద్ర ప్రభు అడుగులేస్తూ వస్తుంటే ఆ పాదాల పైన ఉన్నటువంటి గజ్జలు ఉన్నాయి, ఆ పాదాల పై నుంచి ఆ గజ్జలు ఒకప్పుడు వినిపిస్తుందట, తపతప అడుగులేస్తుంటే తపతప అడుగులేస్తుంటే. వీళ్ళు మురిసిపోతూ చూస్తున్నారంట ఎవరు? దశరథులు, ముగ్గురు రాణులు. అప్ప పిల్లవాడు ఎలా అడుగులేస్తున్నాడు, పిల్లవాడు ఎంత బాగా అడుగులేస్తూ వస్తున్నాడు అనే లోపల ఆయన కాస్త ఠాపికను పట్టాడట. పైగా వచ్చేవాడు ఎట్లా వస్తున్నాడు ఆయన కిల్లు కిలకిలకిలకిల్ నవ్వుతూ వస్తున్నాడట, నవ్వుతూ వేసేటువంటి అడుగులకి వస్తూ వస్తూ హాయే వెంటనే గబుక్కలు ఏమైపోయాడు, కింద కడుపు పడిపోయి. అంతే కదా, మనం కూడా నవ్వుతూ నవ్వుతూ పైన చూస్తూ నడుస్తుంటే కింద పడవండి, దానికి వయసు అడ్డు వస్తుందా చెప్పండి. ఆ రాయి ఎట్టు వచ్చిందని రాయి నచ్చుకుంటాం అప్పుడు. అంతేగాని మనం పైన చూస్తున్నాము కింద చూడలేదు అని మనం చెప్తాం. మనమేమో పైన చూస్తూ వస్తాం కింద చూడం, నీళ్లు ఉంటాయి కాస్తుంది పడతాం. అందుకని అన్ని చోట్ల చూస్తూ రావాలి. అందుకని భగవంతుడి సర్వవ్యాపృతల్లా, అందుకని అన్ని చోట్ల భగవంతుడు వెతుకుతూ వెతుకుతూ నడుచుకుంటురా. కింద కూడా భగవంతుని చూసుకుంటూ వెళ్ళచ్చు మనం కూడా. మన వయసును బట్టి మన పద్ధతులను బట్టి మనం నడుచుకుంటే అన్ని బాగానే ఉంటాయి. అందుకని పిల్లవాడు చిన్నపిల్లవాడు కాబట్టి వాళ్ళమ్మ వాళ్ళు చప్పట్లు కొడుతుంటే మీరు కూడా కొడతారేమో, పెద్దాళ్ళందరూ వస్తుంటే చప్పట్లు కొడుతుంటే ఆయన ఎక్కడికెళ్ళి నవ్వుతూ నవ్వుతూ వస్తూ వస్తూ తప్పించిన పద్ధతి దాయి గిరిటి భూమి లట్టుపట్టాయి. ఆయన పడగానే భూదేవి తపతప ఎది ఆవిడ ఆవిడ చూపించిందండి. ఎందుకని? ఆయన యొక్క అడుగులకి భూదేవి భార్య కదండి, భూదేవి నారాయణమూర్తికి ఏమవుతుంది భార్య కదా, అందుకని ఆమె ఆ అడుగులు వేస్తుంటేనే ఒళ్ళు పులకరించిపోతుందట. భూదేవి పులకరించిపోయి ఎప్పుడైతే కింద పడిపోయాడో తప్పున ఆయన అనుకోవాలని ఆ భూమి భూమి జ్యోతిస్తే ఆ భూమిలోంచి ఆ భూదేవత గిరికి భూమి లట్టపటాయి. అప్పుడు దాయమాయి గోతులేదు, అప్పుడు ముగ్గురు రాణులు నేనంటే నేనని పరిగెత్తుకుంటూ వస్తున్నారట. దాయే మాయే వెన్నె తీసుకుని ఒళ్ళో పెట్టుకున్నారట, గోతులేదు అంటే వాళ్ళ ఒడుకు ఇది ఒళ్ళోకి గబగబా పడ్డావా నాన్న బావా ఇదో రామ రామచంద్ర పడిపోయావా అని గబగబా ఇద్దరు తుమ్ముతున్నారు. ഗായമായ ഗോദിലേത് എവരാലു ദശരഥക്ക് രാണി ദശരഥന യൊക്കെ രാണുലു ముగ్గురు കൂടാ വച്ചി అలా తీసుకుంటుంటే ఆ సన్నివేశాన్ని అనుభవిస్తున్నాడండి. ఎవరు తులసిదాసు అనుభవిస్తూ అనుభవిస్తూ ఆయన అనుభవం రాశాడండి. కొన్ని చరణాలు రాశాడు అనుకోండి, మనకి బాబు నిద్రపోయి నీ నిద్రను మాకు అంటించకయ్యా అండి. కుమారస్వామి రాజా గారు వాసుదేవ వాసుదేవ రాముడు అక్కడేమో చిన్న చిన్న అడుగులేస్తూ అలా పడతలేస్తా వస్తుంటే నీకు ఆ పాడు నిద్ర ఎక్కడి నుంచి వస్తుందయ్యా, జోల పడుతున్నట్టుగా ఉందన్నమాట. ఏమండి అందుకని ఇక్కడ ఏమవుతుంది అక్కడ ఎవరికి వాళ్ళే తన అనుభూతిని అలా పొందుతుంది అది భగవద్ అనుభూతి. అది ప్రపంచంలో పొందాలి అంటే ఎంత జ్ఞానం ఉండాలండి. అది అనుభవిస్తూ ఉంటే అప్పుడు తులసిదాస్ వారు అన్నారట, మన టైం అయిపోయింది. తులసిదాస్ వారు అన్నారు ఏమని, ఆయన ఆనంద పడిపోతూ తన గురించి రాసుకుంటూ తులసిదాస్ అతి ఆనంద నిరఖికే ముఖారవింద తులసిదాసు ఆ స్వామివారి యొక్క ముఖవర్చస్సుని దర్శించాడు. చూడలే దర్శించి ఆ తులసిదాసు ఆ స్వామివారిని చూసి అతి ఆనందపడిపోయాడు. ఎంత ఆనందము అంటే చాలా ఆనందపడిపోయాడు. అంటే మనకి అందరికి తెలియడానికి ఉపమానాల్లో చెప్పాలంటే చూడండి, స్వీట్ తిన్నవాడు మొహం ఎలా ఉంటుంది, స్వీట్ తిన్నవాడు మొహం ఎలా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ తీపిని పట్టుకుని ఎంత ఎంత తీపిగా ఉందంటే ఎవరన్నా ఇంతవరకు చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? తీపిని గురించి ఇంత తీపి అని ఇంతవరకు చెప్పిన వాళ్ళు ఎవరు? తిన్నవాడు బాగుంది చాలా తీయగా ఉంది చెప్తాడు, కానీ ఆ తీపి ఇంత కొలకలో ఉన్నదన్నట్టు నేను ఇంతవరకు ఎక్కడ వెళ్ళా. అలాగే ఇక్కడ కూడా ప్రభువుని దర్శించేసరికి తులసిదాసు చాలా అతి అతి అత్యంత ఆనందపడిపోయాడట. అతి ఆనందం దేనికి, నిరఖికే ముఖారవింద, అది వారి యొక్క ముఖవర్చస్సుంది దేనికి సంబంధించింది కాదు, ఎందుకంటే దేనితోనూ పోల్చలేనంత ఆనందం ఆ యొక్క కాంతి రామప్రభువుది, ఇది కృష్ణ ప్రభువుది. మీరు ఏ దేవుని ఆశ్రయిస్తా దేవుడు నిరఖికే ముఖారవింద అని రఘువరికి చెవి సమానం, అంటే చెవి అంటే కాంతి. ఆ రఘువరి యొక్క ఆ కాంతి దేనితో పోల్చాలా అని చాలా ప్రయత్నం చేశాడట. ఎందుకంటే మనందరికీ ఏదో ఒక అది ఎలా ఉందంటే ఇలా ఉంది అని చెప్ప, రాముడు ఎలా ఉంటాడంటే కృష్ణుడిలాగా ఉంటాడు, కృష్ణుడిలాగా రాముడు ఎలా ఉంటాడు అంటే దానికి కొంచెం వ్యత్యాసం చెప్తా ఉంటాడు. ఏమనంటే రాముడు ఏది బాణం పట్టుకుంటే రాముడు, మురళి పట్టుకుంటే కృష్ణుడు. తేడా చెప్తాం కదా, నీవు కన్నాను మాతాజీ ఒకలానే ఉంటారు అంటారా? అంటే ఏమిటి తేడా, ఇద్దరు ఒకలాగానే ఉంటారా? అంటే కొద్ది సన్నగా ఉంటే అత్తమ్మ గారండి, చిల్లారుగా ఉంటే మాతాజీ గారే. అది వ్యత్యాసం, అది మనం చెప్పుకుంటాం అలా కదా, ఏదో దాంతో కంపేర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ స్వామివారి యొక్క కాంతి దేనితో పోల్చాలని పాప ప్రపంచమంతా శోధించాడట, అంటే వెతికాడు. వెతికితే ఎక్కడా ఏమి దొరకలేదట. దొరక ఆయన అన్నాడట, రఘువరికి చెవి సమాన, రఘువరు ముఖ పని, రఘువరుని ముఖమే కాంతికి ఏది సరిపడేది, కాని దానితో పోల్చేది ఇంకొకటి లేదు. గురోరణ్యం నా భావతి, గురువు కన్నా వేరైనటువంటిది ఇంకొకటి ఉన్నది అని ఎవరైనా ప్రపంచంతో పోలిస్తే ఏది, నువ్వు సరి అయిన శిష్యుడు కాదు. సరి అయినటువంటి ఆశ్రయించే శిష్యుడు ఎవరు అంటే నా గురుదేవుల కంటే భిన్నమైనటువంటిది వేరైనటువంటిది ఇంకొకటి లేదు. త్రేతాయుగంలో ఎవరు రాముడు, ద్వాపరయుగంలో ఎవరు కృష్ణుడు, ఎవరన్నారన్నమాట వివేకానంద స్వామి అన్నారు, ఆ రాముడు ఆ కృష్ణుడే ఠాకురయ్యాడు, రామకృష్ణ పరమహంస అయ్యాడు. సర్వదేవతా స్వరూపుడు ఏ దివ్యత్వం అయితే ఉన్నదో ఆ దివ్యత్వము నా ప్రభు మాత్రమే, నేను అటువంటి ప్రభువుని ఆశ్రయించాను, నాకెందుకు భయం. మళ్ళా పాట ఎత్తితే మనకి లేదు సమయం, ఎందుకు చూడండి ఎంత తొందరగా అయిపోయిందో, కంటే ఎంత తొందరగా అయిపోయిందో. ఇక్కడ ఏం జరిగిందో అది మీరు భావన చేస్తున్న ఒకసారి, మన భావనలో కళ్ళు మూసుకుంటున్నప్పుడు భగవంతుడి గురించి మనం ఏం విన్నాం, భగవంతుడి పాటలో ఎలా ఉంది, భగవంతుడు ఆ స్వరూపమే కాని ఏది జీవుళ్ళలాగా ఈ ప్రపంచంలో దృశ్య ప్రపంచంలాగా కాదు కదా. సర్వ దృశ్యానికి ఎవరాధారం, భగవంతుడే ఆధారం. దృశ్యమంతా ఇంత కనిపించాలంటే ఎవరాధారం, సూర్య ఆధారం కదా, కరెంట్ ఆధారం కాదు, కరెంట్ వచ్చిపోయే, కానీ సూర్యుడు కాంతినిస్తున్నాడు, కాంతిలో ప్రపంచాన్ని అంతా చూపిస్తున్నాడు. కానీ రాత్రిపూట ఏమైంది, రాత్రిపూట ఏమైంది, సూర్యుడు లేడు కదా, మరి రాత్రిపూట ఏమైంది, భూమియే తన చుట్టూ తాను తిరుగుతూ తిరోన్ముఖమైంది సూర్యుడికి, అందుకే రాత్రి వచ్చింది అంటే చీకటి వచ్చింది. కానీ సూర్యుడి ప్రకాశం పెరిగితే వాడెవరు, సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు. మనం ఈ కళతో చూస్తున్నామంటే కళ్ళకి కాంతినిచ్చేది ఎవరు, పరమేశ్వరుడైనటువంటి భగవంతుడు మాత్రమే. మన వల్ల మాటి మాటికి ప్రతి చోట కూడా మనకి ఆధారం ఏదై ఉన్నది, కాలు నడుస్తుందా, నడిపించేవాడు ఒకడున్నాడు. నేను అనుకుంటున్నాను ఈ దేహానికి మూలం, నేను అనుకుంటున్నాను, నేను కాదు ఇది, ఈ నేను నేను కాదు, ఇది నడిపించడానికి కారణం ఈ దేహాన్ని ప్రకాశింప చేస్తున్నాడే, లోపల ఉండి అమ్మ కడుపులో ఉన్నాము, ఆ తర్వాత బయటకు వచ్చాము, రెండు అయ్యింది, ఆ తర్వాత కొద్ది కొద్ది పెద్దవాడు అవుతున్నాడు, ఇక అమ్మ కాస్త నీళ్ళిచ్చే మాట కూడా అయిపోయింది, నాన్న నువ్వు నీళ్లు తాగి నాకు కూడా తెచ్చిపెట్టరా అంటావు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఏమంటావు, చిన్నప్పుడు మనం తాగించాం, నీళ్ళు కూడా తాగలండి మా అబ్బాయి, చాక్లెట్లే తింటారంటారు కొంతమంది. అదే నేను నువ్వు అందిస్తేనే చాక్లెట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోలేడు కదా, ఏడుస్తున్నాడని చాక్లెట్ నువ్వు పెడతావు. కొద్ది పెద్ద అయిన తర్వాత వాడి పని, వాడు వచ్చిన తర్వాత వాడు ఎక్కడ ఉన్నదో చూసి వాడు తీసుకుంటాడు, పీడమే పీడమే, ఎక్కడో అలమారిలో పైన పెట్టినా కూడా పీడ మీద పీడ, పీడ మీద పీడ వేసి ఎక్కి ఆ చాక్లెట్ని తెచ్చుకునే పిల్లలు ఎంతమంది లేరు. అంటే మనకి మెల్లమెల్లగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ మనకి పని తగ్గిస్తున్నారు, కానీ కొన్ని పనులు తగ్గిస్తే కొన్ని పనులు పెంచుకుంటారు, కొన్ని పనులు తగ్గిస్తే కొన్ని పనులు పెంచుకుంటారు. ఇది అందరికీ తెలిసిన అనుభవమే కదా. తిరిగి రెండు అయిన తర్వాత, పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత పెద్ద వాళ్ళం అయ్యాం, అంటే ఒకప్పుడు అమ్మ కడుపులో ఉన్నాము అనిపించింది, పుట్టిన తర్వాత పుట్టాము అనిపించింది, అదే తర్వాత పాప అన్నారు నన్ను, ఆ పాప అన్న తర్వాత ఏమన్నారు, ఫలానా వాళ్ళ కూతురు అన్నారు, ఫలా ఇంకేమన్నారు, ఫలానా స్కూల్లో చదువుతుంది అన్నారు, ఫలానా వాడికి ఫ్రెండ్ అన్నారు, స్నేహితుడు అన్నారు, ఇంకా పెద్ద అయిన తర్వాత ఏమన్నారు, కాలేజీ ఫలానా కాలేజీలో చదువుతున్నాము అన్నారు, తర్వాత ఏమన్నారు, వాళ్ళు ఆ భజన సెక్షన్లో ఉంటారండి ఆవిడ అన్నండి, ఆ కాళీ కాళీమాత భజనలో ఉంటారండి, కాళీమాత ఆవిడకి హారుని నేర్పిందండి అన్నారు కొన్నాళ్ళు. రోజు భజనప్పుడు నేర్పేది కదా, పెళ్ళైన తర్వాత దాని అత్తారింటికి కూడా వెళ్ళా నేర్చుకోవడానికి. ఎందుకని? దాని మీద ప్రేమ కాదు, పాట మీద ప్రేమ కదా. ఆ మరి నేర్పారు అన్నారు. ఇంకా పెద్ద అయిన తర్వాత ఏమన్నారు? ఆవిడ చాలా పెద్దవాడు అయిపోయారండి అన్నారు. ఆ తర్వాత చుట్టూ వాళ్ళు ఏమన్నారో తెలుసా? పెళ్లి సంబంధాలు తీసుకొచ్చారు. ఇవన్నీ మన జీవితాల్లో జరుగుతుంటాయి కదా. కానీ మనం గట్టిగా ఉంటే ఎవరు ఏం చేయలేరు కదా. మనం తీర్మానం చేసుకోవాలి, మనం దాన్ని నిలబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఈ ఫ్రెండ్కి ఫ్రెండ్ అయ్యా. బాబుజీ నోటితో ఇది మీ సిస్టరు అన్నారు దీన్ని. అందుకనే సమానంగా ఉంటాం అలాగా. ఏది సిస్టర్ అన్నారు బాబుజీ. అలాగే ఇక్కడ ఏ సిస్టరు? ప్రాకృతమైనటువంటి సిస్టర్ కాదు ఇది. ప్రాకృతం కాదు అంటే ఒకే తల్లికి పుడితే సోదరి అవుతుంది. ఇక్కడ మాకు సోదరత్వం కాదు, ఇక్కడ ఆత్మబంధుత్వం. ఆత్మబంధుత్వం గురు సోదరి అయింది నాకు. అందుకని ఇంకా పెద్ద తర్వాత ఏమంటే రకరకాల పేర్లు ఎవరెవరు కలిసి వచ్చారండి వాళ్ళు కలిసి అమెరికా వెళ్తే ప్రతిసారి కొంతమంది అడుగుతుంటారు, ఎంతమంది వచ్చారండి, మీరు ఎంతమందితో కలిసి వచ్చారు? అయ్యో బాబు ఇంతమంది వచ్చారా మీరు? మరి ఏమన్నా వెళ్తే తక్కువ వెళ్తామా? ఇంతమందితో వచ్చారా మీరు అంటే చాలా మంది వచ్చేసామని. అంటే చాలా మంది కలిసి ఇంత మరి ఫ్లైట్ టిక్కెట్లు పెట్టుకుని ఏదో భగవత్ ప్రచారం కోసం వెళ్తున్నాము అంటే అందరికి ఆశ్చర్యంగా ఉండదండి. అందరికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి లాభం రావాలి కానీ మనది ఖర్చు పెట్టుకుని ఎక్కడికి వెళ్తాము? ఇక్కడ ఇంకోటి మనది ఖర్చు పెట్టుకుని ధనం అంటే వ్యయం చేస్తున్నాం కానీ ధనాన్ని కూడా ప్రసాదించిన భగవంతుని యొక్క దివ్యత్వాన్ని మనం ప్రచారం చేసుకుంటున్నామా లేదా? ఇది అశాశ్వతం, అది శాశ్వతం. కనిపించే డబ్బులు అనేటువంటి ధనము అశాశ్వతం. కొంగారు దొంగిలించుకుంటే పోయేటువంటిది, దాయాదులు ఎదురు చూస్తే వాళ్ళ తండ్రికి చేరిపోయేటువంటిది. ఈ కల్పించే ధనధాన్య భోగభాగ్యాల మరి భగవంతుని యొక్క నామ ప్రచారము, భగవంతుని యొక్క తత్వాన్ని గురించి ప్రచారం చేస్తున్నామంటే ఎంత ఆనందం ఉంటుందో దానిలో ఒకసారి. ఎవరికి తెలియక కాదు, అందరికీ తెలిసే ఉండొచ్చు, దాన్ని మర్చిపోయింది కొంతమంది. లేకపోతే దాని ఎందుకు వచ్చు మాయ వలన చిన్న చూపు చూపిస్తారు మరికొందరు. దాని వైపుకి మరలిష్టమే మన సాధన. వాళ్ళతో పంచుకుంటే మనకు కూడా పంచుకున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 10 గంటలు మనం కూర్చోపెట్టామేమో, మీతో పాటుగా నాకు కూడా ఆత్మ కదలకుండా ఇక్కడే ఉండిపోయి 2 గంటలు మనందరం ఒక చోట ఉండున్నాం అంటే ఇది ఒక మహాయజ్ఞమే. కానీ ఇక్కడ పుల్లలక్కర్లా, ఎత్తుకుండా అక్కర్లా, అక్కడ ఎవరు దానికి ఆవులే కొడుకు రావాలక్కర్లా. ఏంది 2 చెవులు ఇచ్చాడు యజ్ఞ పొందాలి మనకి భగవంతుడు. భగవంతుడు చెప్పాడండి, మహాత్ముడు చెప్పారు మనకి. ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదలు పెట్టడం ఉంటుంది, పూర్ణాహుతి ఉంటుంది. దానికి మనం పుట్టినప్పుడే భగవంతుడు మనకి యజ్ఞ పొందాలని స్వతహాగా ఇచ్చేశాడు చెవులు అనేది. ఇప్పుడు చెవులలో మనం ఏం పోయాలి? భగవంతుని యొక్క దివ్య ప్రవచనాల్ని, భగవంతుని యొక్క నామాన్ని మనం ఎంతసేపు మనం ఆలకిస్తూ ఆ ఆనందామృతంలో వల్లాడుతూ ఉంటామో అది నిజంగా మనకి ధన్యత చేయిస్తుంది, ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తుంది మనకి. దీనికి సహాయం అక్కర్లా, మన మనస్సు అక్కడ మనకి సహాయపడాలి. మన మనస్సు మనకి సహాయపడితే చిరచింతన మనకి ఎందుకండి? లోక పురాణం మనకి ఎందుకు చెప్పండి? అందరూ చెప్పడానికి ఉంచోపెట్టి చెప్పేస్తారు వాళ్ళంతసేపు, చాలా మంచివారు అని ఒక దండం పెట్టేసి నాకు చాలా పని ఉంది అని వెళ్ళిపోవచ్చు. అంతేగాని చెప్పుకున్నటువంటి విషయాన్ని మాటమాటిగా ఎన్నిసార్లు చెప్పుకున్నా మన జీవితంలో ఎంత సమయం ఖర్చు అయిపోయింది? ఇక మనం ఎంత ఉంటామో అనేది మన గ్యారంటీ లేదు, వాడి చేతిలో ఉన్నాం. మన జీవితము ఇంతవరకు 2 సంవత్సరాలు వచ్చాయి కదా, ఇంకా 2 సంవత్సరాలు పడుతుందని గ్యారంటీ ఉందా? ఇంతలో కాదు, పోనీ సగం ఉంటుందా, పోనీ ఆ సగంలో సగం ఉంటుందా, 4 సగం ఉంటుందా? అసలు నువ్వే పీల్చుకున్న శ్వాస, వదిలిన శ్వాస తిరిగి పీల్చుకుంటావు అన్న గ్యారంటీ లేదని చెప్పాడు కదా. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి ఏమన్నాడు ఆయన? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనస్వరం యహ ప్రయాతి త్యజన్ దేహం తయాది పరమాం గతిమన్నాడు ఎవరు? శ్రీకృష్ణదేవుడు, జగద్గురుదేవులైనటువంటి శ్రీకృష్ణదేవుడు అర్జునుడితో చెప్పాడు. ఎవరైతే ఓం అంటూ దేహాన్ని విడిచిపెడతారో యహ ప్రయాతి త్యజన్ దేహం తయాది పరమాం గతి, వాడు పరమమైన గతిని పొందుతున్నాడు. అంటే అక్కడ పరమం ఏంటి? నన్ను పొందుతున్నాడు, నన్నే చెందుతున్నాడు అని చెప్పాడు. చెబితే వెంటనే అర్జునుడు మన వైపున ప్రశ్న వేసేస్త. గురుదేవుడు చెప్పాడు ఏమనంటే, బావా బావా, వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి ఓం అంటే చాలు కదా, నేను చేరుకుంటాను కదా, ఆ వెళ్ళిపోయేటప్పుడు చెప్పు బావా. అంటే కృష్ణ అన్నట్ట, బావా బావా, పప్పులే ముడకవు, నువ్వు శ్వాస విడిచిపెట్టిన శ్వాస మళ్ళా పీలుస్తాను అనే గ్యారంటీ లేదు బావా. ఏమైంది అను క్షణము క్షణ క్షణము నీ యొక్క భగవన్ నామ స్మరణని మనం అనుకుంటూ ప్రయాణం చేయాల్సిందే, అప్పుడే మన జీవితానికి సందేశం. కాబట్టి మనం ఎలాగా మనం ప్రయాణం చేసినా, భోజనానికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, లేదు బాగా విశ్రాంతి తీసుకోండి, ఎవరైతే ధ్యాన సప్తాహంలో ఉంటున్నారో వాళ్ళు గబగబా ఏదో ఒకటి గబగబా తినేసేసి ప్రసాదం తీసేసుకొని మళ్ళా తీలేనంత వరకు మళ్ళా పడుకోండి, హాయిగా నిద్రపోని, మళ్ళా సమయానికి మళ్ళా వచ్చేస్తే ఇక్కడ నిద్ర రాదు, అప్పుడు ఇక్కడ మీరు విచారణ చేసుకోవడానికి సమయం కుదురుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే వ్యవహారంలో పెట్టేది బుర్ర, ఆ బుర్ర వ్యవహారంలో బాగా ఆడితేరుతుంది కదా, అది బాగా అందులో రుచి, దాన్ని బాగా ఊరుతుంది, అందులో ఊరిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే వచ్చేది నిద్ర. ఎందుకంటే సాంగం ఆపోజిట్ ప్రకృతి వికృతి, ప్రకృతికి వికృతి రెండు విడివిడిగా ఉంటాయి, ఆపోజిటే కాని రెండు కలవడం చాలా కష్టం, అది ఎప్పుడు జ్ఞాన భక్తి లక్షణాల్లో కలవదది. జాగ్రత్తగా ఏమనుకున్నాము, ప్రతి శ్వాస అంతే శ్వాసే, కాబట్టి భగవన్ నామ స్మరణ చేసుకుంటూ మన పనులు మనం చేసుకోవాలి. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయుధ ఆరోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్ నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై యస్మినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతే శాంతి శాంతి. హరి ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. ఓం నమో భగవతే కాళీ ప్రసారాయ. ఓం నమో భగవతే కాళీ ప్రసారాయ. ఓం నమో భగవతే కాళీ ప్రసారాయ. జయ జయ సద్గురు మహారాజ్ కి, కాళీ మాతకు, హరణ మహాపార్వతీ పదయే, రాజాధిరాజ సద్గురు రాజ సార్వభౌమ గోవింద, జయ జయ గురుదేవ సమర్థి కీ, వృందావనాదీశ కాళీ ప్రసాద. జయ గురుదేవ్. ఇప్పుడు అందరు కూడా వెళ్ళి ప్రసాదం అది తీసుకుని ఎవరి ఇళ్లలో వాళ్ళు కూడా మీకున్న దాంట్లో మీరు భోజనాలు చేసి మళ్ళీ 2:30 నుంచి 4:30 వరకు 2 గంటలు మనకి ధ్యానం ఉంది, తప్పకుండా వచ్చే అమ్మ కూడా వస్తున్నారు కదా, నేను లేకపోతే ఎట్లా, నేను పోగొట్టుకోను, మళ్ళా ఈ అవకాశం వస్తుందా. అందుకని 2:30 నుంచి 4:30 వరకు మనకి ఇక్కడ మళ్ళా ధ్యానం క్లాస్ ఉంటుంది, మళ్ళా తర్వాత చెప్పుకుందాం. జయ గురు లేవాలి ఇక్కడ వాళ్ళు అక్కడే తిరస్సు వచ్చి ఎవరు వచ్చారు నా కోసం వచ్చిన వాళ్ళు ఇట్లాంటి